अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। నిన్న మనం శ్రీ మహావిష్ణు పురాణంలో అజామిళుని యొక్క చరిత్ర చెప్పుకున్నాం. దానికి కారణం పరాశరుడు మైత్రేయుడికి సమస్త భువన బ్రహ్మాండముల యొక్క వర్ణన చేస్తూ అందులో ప్రత్యేకంగా నరకములు ఎవడు ఏ పాప కర్మలు చేయడం వల్ల ఏ నరకాన్ని పొందుతాడో చెప్పాడు. అప్పుడు పాపం మైత్రేయుడు కొంచెం భయపడి జీవి అన్నవాడు పాపం చేయకుండా ఎక్కడుంటాడు, మరి వాడు బయటపడడానికి మార్గం లేదా అన్నప్పుడు ఇతిహాసాన్ని ఈ అజామిళోపాఖ్యానాన్ని చెప్పాడు. అందులో అజామిళుడు ఒక వేశ్య యొక్క వల్లో పడి భ్రష్టుడై 10 మంది పిల్లల్ని కని చిట్ట చివరి వాడికి నారాయణుడని పేరు పెట్టి పోయే కాలం వచ్చినప్పుడు 80 ఏళ్ళు దాటాక యమకింకర దర్శనం అవ్వగా అప్పుడు నారాయణ నారాయణ అనే ఆత్మనందు నుండి పిలవగా నారాయణ కింకరులు దివ్య రూపాలతో దర్శనమిచ్చి యమకింకరుల్ని అదిలించారు. అప్పుడు యమదూతలు, ఏమండి మీరు చాలా గొప్పవాళ్ళు, ఈ పాపాత్ముడిని తీసుకెళ్ళడానికి మేము వచ్చాం, మీది రాంగ్ అడ్రస్, మాదే ఒరిజినల్ అడ్రస్సు, కేరాఫ్ అడ్రస్ తప్పు చూసుకొచ్చారేమో, వీడిని తీసుకెళ్ళడానికి వచ్చాం, ఈ పాపాత్ముడిని మేము తీసుకెళ్ళాలి, మీరెందుకు వచ్చారు అని అడిగితే అప్పుడు వాళ్ళు నవ్వి ఇలా అన్నారట. ఆ విష్ణుదూతలు ఏమన్నారు యమకంకరులతో, యూయం వై ధర్మరాజస్య యది నిర్దేశకారిణః బ్రూత ధర్మస్య నస్తత్వం యచ్చాధర్మస్య లక్షణం. ఏమన్నారు, మీరు విష్ణుదూతలు అయిన మమ్మల్ని తప్పుడు అడ్రస్కి వచ్చామంటున్నారు. మీరు యమధర్మరాజు కింకర్లా? యమధర్మరాజు అంటే నూటికి నూరు పళ్ళు ధర్మం మీద నిలబడేవాడు, ఇంకంతటి ధర్మాత్ముడు లేడు. అతని యొక్క కింకరులు, అతని ఆజ్ఞానువర్తులు మీరు. అలాగైతే అసలు ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, ధర్మస్వరూపం అధర్మ లక్షణాలు వివరించండి. దండం పుచ్చుకొని పాశములు పుచ్చుకొని మీరు తిరుగుతూ కొందరి ప్రాణాలు తీసుకెడుతున్నారు మీతో పాటు. ఎవరిని మీరు శిక్షిస్తారు? ఎవడు శిక్షకి అర్హుడు, శిక్షార్హుడు అయ్యని వాడు ఎవడు? ఏ పాపం చేస్తే మీరు తీసుకెడతారు? సహజంగా లోకంలో ప్రతివాడు ఏదో పని చేసుకుంటే కానీ బతకడం, పనిచేసే ప్రతివాడి దాంట్లో ఏదో దోషం ఉంటుంది కదా, పనిచేసే ప్రతివాణ్ణి మీరు పట్టుకుపోతారా లేకపోతే కొందరినే పట్టుకెడతారా, ఇది వివరించండి అని అడగ్గా ఆ యమదూతలు ఇలా అన్నారట, అయ్యా మీరు చాలా గొప్ప విషయం అడిగారు, చెబుతున్నాం. యమదూతలు మేము ఈ ధర్మరాజు దగ్గర ధర్మశాస్త్రాన్ని అంతా మొత్తం చదువుకున్నాం, ఇప్పటికి మళ్ళీ 40% 35% వస్తే పేస్ కాదు, మాకు నూటికి నూరు మార్కులు రావాలి. అలా యమధర్మరాజు దగ్గర ధర్మశాస్త్రం బాగా నేర్చుకుని నూటికి నూరు మార్కులు సంపాదించాకే మాకు ఈ పోస్టింగులు. కనుక ధర్మం చెబుతున్నాం, వేద ప్రణిహితో ధర్మ అధర్మస్తత్వపర్యయ వేదో నారాయణ సాక్షాత్ స్వయం భూరితి సుశ్రుమ. వేదములలో ఏది చెయ్యవచ్చు అని చెప్పబడుందో అదే ధర్మం. అంటే ధర్మం అనగా ఏమిటి? వేదములు నువ్వు ఇలా నడుచుకుంటే మంచిది అని చెప్పాయి, అందులో చెప్పిన ప్రకారం నడుచుకుంటే ధర్మం, దానికి వ్యతిరేకంగా నడుచుకుంటే అది అధర్మం. వేదం అనగా సాక్షాత్తు విష్ణుస్వరూపం, అది ఎవరూ రాసింది కాదు, ఎవరో పుస్తకాలు రాసినవి కాదు, రెండు నాలుగు మూడిళ్ళారని ఈ దిక్కుమాలిన వాళ్ళు రాసిన గరిటెం కాదు, అది తనంతర తాను ఆవిర్భవించింది. ఏ పురుషుడు రాయలేదు గనుక వేదములను అపౌరుషేయములు అన్నారు, అంటే పురుషుని చేత రచింపబడినవి కావు, అవి స్వయం సిద్ధంగా తమంత తామే సృష్టి ఆరంభమునందు వచ్చాయి. భగవంతుడు ఎలా పుట్టాడో ఎలా చెప్పలేమో, దానికి ఆధారం ఉండదో, ఈ వేదములకు కూడా అలాగే ఆధారం ఉండదు, ఎప్పుడు పుట్టే ఎలా వచ్చాయని. ఈ నారాయణుడు అనేవాడు, ఈ భగవంతుడు సమస్త ప్రజానీకంలో వ్యాపించి ఉంటాడు, విశ్వమంతా నిండి ఉంటాడు, అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం వైకుంఠం అనే పురంలో ఉండి అక్కడ నుండి సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణముల ద్వారా ఈ ప్రాణులను సృష్టిస్తాడు. ఈ ప్రాణుల్లో ఏ గుణం ఎక్కువ ఉందో పరీక్షిస్తాడు. వాళ్ళని నాయనలారా మీరు ఇలా నడుచుకోండి, శాంతము తర్వాత సత్వము ఇవి మంచి లక్షణాలు అని చెప్పాడు. ఎక్కువసేపు అధ్యయనం చెయ్యండి, మీ కర్తవ్యాలు చెయ్యండి, భగవద్ధ్యానంలో కాలం గడపండి, పవిత్రంగా ఉండండి, కాలుష్యాన్ని పెంచుకునేటటువంటి దిక్కుమాలిన విజ్ఞానం దొరికి పోకండి, మనస్సుని వాతావరణాన్ని అపవిత్రం చేసుకోకండి అని ఆ వేదాల్లో ఉండే రహస్యాలు ఉన్నదున్నట్టుగా వెల్లడి చేసినవాడు ఈ నారాయణుడు. ఆ ప్రకారంగా జీవులు కూడా నడుచుకుంటాయి. మరి జీవుడు పుణ్యం కానీ పాపం కానీ ఏదో పని చేస్తూ ఉంటాడు, కనుక ఈ పనికి సాక్ష్యం ఏమిటి? రహస్యంగా ఈ సత్యనారాయణ లాంటి వాడు ఏదో చేశాడు అనుకోండి, దాన్ని ఎవడు గుర్తిస్తాడు ఆ రహస్యాన్ని? అంటే సూర్యోగ్నిహి ఖం మరుద్దేవః సోమః సంధ్యాహని దిశః కంకుః స్వయం ధర్మ ఇతి హ్యేతే దైహ్యస్య సక్షిణః. ప్రతి మనిషి ఎప్పుడు ఏ పని చేసినా వాడి పనిని చిట్టాలో రాసుకుని సాక్ష్యం చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సూర్యుడు, అగ్ని, ఆకాశం, వాయువు, దేవతలు, చంద్రుడు, సంధ్యాకాలం, పగలు, రాత్రి, దిక్కులు, జలం, భూమి, ధర్మం, ఇవి మన కర్మలకు సాక్షులు. పగలైతే సూర్యుడు, రాత్రి అయితే చంద్రుడు చూస్తారు. పగటిపూట కిరణాలు పగళ్ళు చిట్టా రాస్తాయి, రాత్రి కిరణాలు రాత్రి చిట్టా రాస్తాయి. ఇక వాయువు ఎప్పుడు ఉంటూనే ఉంటాడు కనుక ఈయన రాసేవి ఈయన రాస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళందరూ కర్మ సాక్షులు. వీళ్ళు ఇందులో ఎవరిని మోసం చేసినా ఇంకోటి మోసం చేయలేము కాబట్టి ఇంతమంది సాక్షులు పెట్టారట. వీళ్ళంతా ఏ మరిపాటు లేకుండా ప్రతి జీవి యొక్క కర్మలను యమధర్మరాజుకు అందిస్తారు. ఈ సర్వసాక్షులను విచారించి ధర్మాత్ములైతే అటువంటి వాళ్ళు ఊర్ధ్వలోకాల్లో శుభం పొందుతారు. ఏదో తప్పులు పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆ తప్పుకు తగినటువంటి దండనను పొందుతారు. ఒక ఒక్కరు చెప్పాలంటే ఈ కర్మిష్ఠులు ప్రతి ఒక్కళ్ళు ఏదో దోషం చేస్తారు కనుక వీళ్ళందరూ దండానికి పాత్రలే. అయితే కాస్త కొస్త తేడా ఉంటుంది, అంతే తేడా. సంభవంతి హి భద్రాణి విపరీతాన్ని చాన్నఘాః కారిణాం గుణసంగోస్తి దేహవాం నహ్య కర్మకృత్. ఓ పాపరహితులైన పురుషులారా, మీరు మంచి అందమైన రూపాలతో వచ్చారు కాబట్టి మీరు అడుగుతూ ఉంటే అన్ని చెప్పబుద్ధిస్తోంది మాకు. అంటే ఆ రూపం చూడగానే కొంత ఆకర్షించింది. కర్మిష్ఠులైన వాళ్ళు అంటే పనిచేసే వాళ్ళకి పుణ్యం పాపం రెండూ వస్తాయి. అధికంగా పుణ్యం ఉంటే వాడు సుఖలోకాలకు పోతాడు, పాపం అధికమైతే వాడు దుఃఖలోకాలకు పోతాడు. శరీరము ధరించిన ప్రతి జీవి క్షణం కూడా ఏదో ఒక పని చేయకుండా ఉండలేడు. అదేంటంటే నిద్రపోతున్నప్పుడు చేయడు కదంటే, నిద్రపోతున్నప్పుడు కూడా చాలా తక్కువ కాలమే గాఢ నిద్ర పడుతుందట. తక్కిన కాలంలో వీడికి కలల రూపంలో మానసికంగా కూడా తప్పులు చేస్తూనే ఉంటాడట. కళ్ళలో చూడండి, పక్కవాడి బుర్ర పద్ర కొట్టేసినట్టు వస్తుంది. వీడు దౌర్భాగ్యుడు కానీ వీడి తలలో కిరీటం పెట్టుకుని మహారాజు అయిపోయినట్టు కలొస్తుంది. ఎమ్మెల్యేలు అందరూ చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నట్టు వస్తుంది. తీరా కళ్ళు మూసి తెరిస్తే వీడేమో మామూలే, మళ్ళీ పొద్దున్న స్కూల్కి వెళ్ళి మేస్టార్ చేత చావదెబ్బలు తింటూనే ఉంటాడు. ఒక కుర్రాడికైతే మేస్టార్ చితక్కొట్టినట్టు కలొచ్చిందిటే, ఆ మేస్టార్ అనేది ఎంతో కసి వీడికి. కానీ తెల్లారితే ఆ మేస్టారే వీడు బాధేట స్కూల్కి వెళ్ళాక, వాడు స్వయంగా చెప్పిన మాట. ఇవన్నీ సహజం. కాబట్టి ఏదో ఒక రకంగా మనం నిత్యం కర్మ చేయకుండా ఉండలేము. అంచేత దేహధారి అస్తమాటు కర్మ చేస్తాడు. కాబట్టి కర్మిష్ఠులకు తప్పకుండా పాపం సంభవిస్తుంది, అందువల్ల దండనకు యోగ్యులు అవుతారు వాడు. ఈ లోకంలో ఏ వ్యక్తి ఏ పరిమాణంలో ఏ విధంగా ధర్మం కానీ అధర్మం కానీ చేస్తాడో, చచ్చిన తర్వాత పరలోకంలో ఆ వ్యక్తి ఆ పరిమాణానికి తగిన ఫలితం పొందుతాడు. ఇంత చేస్తే అంత, అంత చేస్తే అంత, చేసింది అంత. ఓ దేవశ్రేష్ఠులారా, కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. గుణములు మూడు కలవడం వల్ల శాంత ఘోర మూఢత్వం అనే మూడు లక్షణాలు, అదే సత్వగుణం రజోగుణం తమోగుణం. శాంతగుణం అంటే సత్వగుణం అన్నమాట. సత్వగుణం కలిగిన వాడు ఎప్పుడు శాంతంగా ఉంటాడు, సాధ్యమైనందుకు కోపగించడు, మూర్ఖపు ప్రశ్నలు వితండవాదం చెయ్యడు. రజోగుణం ఘోర లక్షణం, కోపం మా చెడ్డ కోపంగా ఉంటుంది అన్నమాట. అస్తవాడు కోపమే, తండ్రి మీద కోపమే, తల్లి మీద కోపమే, గురువు మీద కోపమే, వాడి మీద కోపమే, వీడి మీద కోపమే, అసలు కోపము లేని క్షణం ఉండదు. ఇది రజోగుణం యొక్క లక్షణం, దీనిని ఘోరత్వం అంటారు. తమో గుణం అంటే మూర్ఖత్వం, ఎవడు ఏం చెప్పినా ఈ బుర్రకెక్కదు, రెండు రెండు నాలుగు ఎందుకు అవ్వాలి, ఆరేకా అంటారు. బాబో ఇది ఇలాగా అని చెప్పినా సరే వాళ్ళకి ఎక్కదు. దీనికి మూఢత్వము అని పేరు. ఈ మూడు లక్షణముల వల్ల సుఖం దుఃఖం కలుగుతాయి, ధర్మం అధర్మం చేస్తారు. చచ్చిన తర్వాత కూడా అలాగే కొంతకాలం స్వర్గంలో కొంతకాలం నరకంలో ఇలా పడుతూ ఉంటారు. వసంత ఋతువు ఇప్పుడు ఎలా ఉంది, వర్షం ఎలా ఉంది, చల్లదనం ఎలా ఉంది? మన శీతాకాలంలో చల్లదనం రుచి చూసాం, వర్షాకాలంలో ఇది ఇప్పుడు చూస్తున్నాం. హైదరాబాద్ మొత్తం అతలాపతలం అయిపోతుంది, ఇలాంటివి చూస్తున్నాం. కాబట్టి ఓహో వర్షములు పెరిగితే ఇలా ఉంటాయి అని భవిష్యత్తులో వర్షాలు వస్తే మనం ఊహిస్తాం. చల్లదనం అంటే ఇలా ఉంటుంది కాబోలని శీతాకాలాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది మనకి. శీతాకాలంలో ఒక్కసారి ఏ ప్లాట్ఫామ్ మీద రాత్రి వేళ రైలు కోసం వెయిట్ చేస్తే తెలుస్తుంది బాధ. అలాగా సహజంగా ఈనాడు మనం అనుభవించిన వసంత ఋతువు, శీత ఋతువు, ఇటువంటి ఋతువుల యొక్క పరిణామం రాబోయే వాటిని ఊహించడానికి అవకాశం ఇస్తుంది. అలాగే ఈ జన్మలో మనం చేసే పాపపుణ్యాదులు కూడా ఇలాగే ఉంటాయి, భవిష్యత్ జన్మలు కూడా ఇంచుమించుగా తెలిసిపోతుంది. కాస్త తేడా ఉంటే ఉండొచ్చు కాక, మొత్తం మీద ఈ జన్మ ఎలా ఉన్నదో భవిష్యత్తులో ఎందుకంటే గొప్ప జన్మ వస్తుందనే ఊహ మనకి మనం చేసే కర్మే తెలుపుతుందట, గొప్పది వస్తుందా చెడ్డది వస్తుందా. నేను ఇలా చేశానని ఒక్కసారి ఊహించుకుంటే ఈ పనికి తగినటువంటి ఫలితం ఎలా ఉంటుంది, నేను వచ్చే జన్మలో ఎలకనవుతానా చిలకనవుతానా, దేవుడు నా పిలక పెట్టుకుంటాడా తీసుకెళ్ళిపోయిన చక్కగా పంజరంలో దాస్తాడా, ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి. అలా తెలిసినప్పటికీ జీవుడు ఏమో తెలియదు కానీ ఈ శరీరం మీద ఏ వ్యామోహం ఉందో సాధ్యమైనంత వరకు దోషకర్మలు చేయడానికి ఇష్టపడుతుంది, పక్కవాణ్ణి తిట్టడానికి దోచుకోవడానికి వీటికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది. అయితే మనసైవ పురే దేవ పూర్వరూపం విపశ్యతి అనుమీమాంసతే పూర్వం మనసా భగవానజః. సర్వజ్ఞుడు యముడు బ్రహ్మస్వరూపుడైన ఆయన ఊరు పేరు సంయమని, ఊరికే మంచి పేరు పెట్టుకున్నాడు. సంయమని అంటే గొప్ప ఇంద్రియ నిగ్రహం కలవాడు, ఎవడి మీద పక్షపాతం ఉండదట ఆయనకి, అస్సలు ఎక్కువ నా మీద నావాడు వీడు పరుడు అని తేడా ఉండదు, అందరినీ సమానంగా చూస్తాడు. ఎక్కడ రాగం ద్వేషం ఇటువంటి లక్షణాలకు ఆయన లొంగడు. అందుకు సంయమనీపురం అన్నారు ఆ నగరాన్ని. యమధర్మరాజంత గొప్పవాడు అక్కడ ఉంటాడు ఆయన, తన మనస్సు ద్వారా అన్ని జీవుల్లో వ్యాపిస్తాడు. అందుకే ఎవరేం చేసినా తెలుస్తుంది, నేనేం చేసినా తెలుస్తుంది, ఇతడేం చేసినా తెలుస్తుంది, ఇంకోటి చేసినా అందరి యొక్క మనస్సుల్లోనూ దూరిపోతాడు ఆయన. మనస్సు ద్వారానే భవిష్యత్ కార్యాచరణ సాగిస్తాడు ఆయన. నిద్రపోతున్న వ్యక్తి ఉన్నాడు, కలలో ఒక దేహాన్ని ధరిస్తాడు, ఆ దేహం ప్రకారం నడుచుకుంటాడు, ఆ దేహం మీదే ఆత్మ పెడతాడు. అది నశిస్తే నశించిపోయినట్టే బాధపడతారు. ఒక్కొక్కప్పుడు కళ్ళలో చూడండి, ఊగులు ఇరుక్కుపోయినట్టు, చచ్చిపోయినట్టు, గోదాట్లో కూలుకుపోయినట్టు, ఇలాంటి కళ్ళు వస్తూ ఉంటాయి. లేదా రైలు గుద్దేసినట్టు, బాబు ఆయన ఉలిక్కుపడి లేస్తే తెల్లారితే ఏముండదు, కానీ కళ్ళలో మాత్రం తాత్కాలికంగా చచ్చిపోయినట్టు బాధ ఇంకోటి ఇంకోటి అనుభవిస్తున్నాడు. ఇది అవిద్య. స్వప్నములో తాత్కాలిక బాధ పొందితే, తాత్కాలిక అనుభూతి పొందితే ఇంకొంచెం ఎక్కువ అనుభూతి ఈ చచ్చిన తర్వాత పొందుతాం. సావుకి స్వప్నానికి కించిత్ తేడా, అది కొంచెం ఇంకొంచెం తక్కువ, ఇది కొంచెం ఎక్కువ, అంతే తేడా. మన మనస్సు ఉన్నది, ఇది ప్రతి క్షణము కోరికల వెంబడి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ కోరికల వల్ల ఈ మనస్సు దాని వెంట వెళ్ళడం వల్ల సుఖము దుఃఖము శోకము తంద్రము ఇవన్నీ వస్తాయి. అజ్ఞాని అయిన మానవుడు ఒక్కొక్కప్పుడు ఇష్టం లేనప్పుడు కూడా ఆ పనులు చేస్తాటండి. ఆశ్చర్యం, కాఫీ తాగడం ఒకరికి ఇష్టం లేదు కానీ వాళ్ళు ఎవరో కాస్త బతిమాలు తాగండి తాగండి అన్నారు, తాగేశాడు. అలాగే ఒక్కొక్కప్పుడు ఇష్టము లేని పనులు కూడా ప్రక్క వారి యొక్క ఒత్తిడి వల్ల చేస్తాడు. ఇదే మాయ అంటే అంతకంటే లేదు. సినిమాకి వెళ్ళడం అనేది ఒక అమ్మాయికి ఇష్టం లేదు కానీ స్నేహితురాలు బతిమాలి టిక్కెట్ తెచ్చాను రావే అందనుకోండి, తప్పనిసరి పరిస్థితులు పెడుతుంది కదా. అంటే ఇష్టము లేని పనిని కూడా జీవుడు చేస్తున్నాడు, ఆ కర్మకు కూడా వాచురవుతున్నట్టు ఇష్టం లేకుండా చేసిన. ఇదే పూర్వజన్మ యోగం. ఎలాగా ఇందువల్ల ఇందులోంచి బయటపడలేకపోతున్నాం అంటే, కోశకారం సాలెపురుగు ఉంది, సాలెపురుగు దారాలతో గూడు అల్లుకుని ఆ మధ్యలో ఉంటుంది, ఆ గూట్లోంచి అదే బయటికి రాలేకపోతుంది. తన గూట్లో ఉంటుంది కానీ బయటికి రాలేదు పాపం మేరితల్లి. తాను నిర్మించుకున్న గూటి నుంచి తాను బయటపడలేని సాలెపురుగులాగా ఈ మానవుడు తాను నిర్మించుకున్న ఈ సంసారం, తాను నిర్మించుకున్న ఈ ఇల్లు, తాను ఏర్పాటు చేసుకున్న ఈ పిల్లలు ఈ బంధం నుంచి బయటికి రాలేడు. ఇవే వాడిని ఎప్పుడో జీర్ణింపు చేసేసుకుంటాయి. అలాగే ఈ కర్మలు కూడా తానే ఏర్పాటు చేసుకున్నాడు కానీ కర్మలోంచి బయటికి రాలేడు అనమాట. సాలెపురుగు తన గూట్లో ఉన్నట్టే తాను చేసే తన పనుల్లోంచి బయటికి రాలేని కర్మ వాడుకుంటుంది. ఏ జీవుడైనా కర్మ చేయకుండా క్షణకాలం ఉండలేడు. వెనక జన్మల సంస్కారాలు రాగద్వేషాదులు బలవంతంగా లొంగ తీసుకుని వాడిని కర్మ ప్రవృత్తుండి చేస్తాయి. జీవుడు చేసినటువంటి పుణ్య పాపాత్మక కర్మలు ఫలానికి వస్తాయట. ఓ మంచిగాని చెడుగాని మనం చేస్తున్నాక కష్టపడి చదివాం, పేసయ్యామా వద్దన్నా పేసవుతాం, చదవం ఫెయిల్డ్. అఫ్ కోర్స్ కొంతమంది అనుకోకుండా పక్క వాడవలు పేసవుతారు, అది వేరే విషయం, అది కూడా ఒక కర్మలో భాగమే. మొత్తం మీద ఒక పని చేస్తే ఆ పని ఫలించింది అనుకోండి, అది అదృష్టం. అంటే అదృష్టం కలిసి వచ్చింది అంటాడు చాలామంది. అదృష్టం కలిసి రావడం అంటే చేసిన పని ఫలించుట అని అర్థం, అంతకంటే మరి ఏమీ లేదు. ఈ విధంగా చేసిన పనిని ఫలించడాన్ని అదృష్టం అంటారు. ఈ అదృష్టమే ఈ జీవుని పుట్టుకకి కారణం. ఈ అదృష్టం పొందడం వల్లే జీవుడు అతి బలమైన కర్మ వాసనా స్వరూపమైన ఈ శరీరాన్ని పొందాడు. ఈ శరీరంలో ఉంటున్నాడు, కొంతకాలానికి శరీరం విడిచిపెడుతున్నాడు. ఇదంతా ప్రకృతి యొక్క గొప్ప మహామాయ. ఈతడున్నాడు ఈ అజామిళుడు, అయం హి శ్రుత సంపన్న శీలవృత్త గుణాలయ వ్రతవ్రతో మృదుర్దాంత సత్యవాంగ్ మంత్రవిచ్చుచి గుర్వగ్యతిథి వృత్తానాం శుశ్రూషరణహంకృత సర్వభూత సుహృత్ సాధు మితవాక్ అనసూయక. ఈ అజామిళుడనే ఈ విప్రుడున్నాడే, పుట్టినప్పుడు గొప్పవాడే. మొదట్లో వీడు శాస్త్ర జ్ఞాన సంపన్నుడు, బాగా చదువుకున్నాడు, మంచి స్వభావం కలవాడు, సదాచార ప్రవర్తనలో ఉన్నాడు, ఆచార వ్యవహారాలు బాగా పాటించాడు, ఎవరినైనా తప్పు చేసిన వాళ్ళని క్షమించేటటువంటి మంచి లక్షణం కలిగిన వాడు, సద్గుణాలు ఉన్నాయి. ఇతడు వ్రతాలలో నిష్ట కలిగిన వాడు, ఏ వ్రతాన్ని ఆక్షేపించాల, మనస్సు కోమలమైనదట. కొంతమంది మనస్సు సున్నితం అన్నమాట, ఎవరైనా ఏదైనా తట్టుకోలేరు, చిన్న చూస్తే భరించలేరు, రోడ్డు మీద కుక్క ములుగుతుంటే చూస్తే వీడి హృదయం ద్రవించిపోతుంది, ఇది కోమలమైన హృదయం. కొంతమంది హృదయం భలే ఉంటుంది, ఎదురుగుండా మనిషి గిలగిలగిలగిలాడి చచ్చిపోతున్నా సరే అని ఇడ్లీ తింటూ పోతారు పక్క నుంచి ఐస్ క్రీమ్ నాక్కుంటూ, అది వాళ్ళ హృదయం. కానీ ఈయన మాత్రం కోమల హృదయుడు. జితేంద్రియుడు నిగ్రహం కలిగిన వాడు, నిగ్రహం అంటే సరిగ్గా ఏకాదశి వ్రత ఉన్నాడు, ఎదురుగుండా జీడిపప్పుతో పాయసం వేసి పచ్చారు చూపిస్తారు మనకి, ఎంత గిలగలాడిపోతుందో ప్రాణం. అలాగనవాటి ఏది జయించాలనుకుంటే అది ఎదురుగుండా కనపడినప్పుడు దాన్ని జయించకుండా ఉండలేకపోవటమే అజితేంద్రియత్వం, కానీ దాన్ని జయించగలిగితే వాడు జితేంద్రియుడు. సత్యవాది, అసత్యం ఆడేవాడు కాదు, మంత్రములు శాస్త్రాలు తెలిసినవాడు, గొప్ప మంత్రజ్ఞానం కలిగిన వాడు. పవిత్రమూర్తి, గురువుని, అగ్నిని, అతిథిని, వృద్ధులను సేవించేవట. ఎప్పుడూ కూడా మొట్టమొదట సేవింపదగిన అర్హుడు ఈ సృష్టిలో ఎవడంటే గురువు, అంతకంటే గొప్పవాడు లేడు. గురువు కనిపించగానే సాష్టాంగ పడిపోవాలి పాదానికని, అలా పడిపోతే వాడిలో ఉండే అహంకారము అసూయ నశిస్తాయి, తద్వారా వాడు జ్ఞాని అవుతాడు. అందువల్ల ఇతడు మొదట్లో గురువుని అలా సేవించాడు, తర్వాత అగ్నిని సేవించాలి. అగ్ని కనపడితే నమస్కారం చేయాలట. అగ్ని ఏ రూపంలో ఉన్నా ఇదే అగ్నే, చితి మీద ఉండేది కూడా అగ్నే అన్నారు, అయినా దానికి నమస్కారం ఏట, అగ్నికి వ్యతిరేకత లేదట. ఎందుకంటే కాష్టంలో అక్కడున్నప్పటికీ పెంట తగలబెట్టినా, ఇంట్లో వంట చేసి పెట్టే గ్యాస్ రూపంలో ఉన్నా మహానుభావుడు అగ్నిహోత్రుడు, పవిత్రుడే. అద్దే మన నువ్వు శవం తగలబెట్టావు, మన్నేమో ఏలూరు మున్సిపాలిటీ పెంట తగలబెట్టావు, కాబట్టి నీ మీద వంట ఎలా చేసుకుంటావు అన్నావు అనుకోండి, ఆ వంట చేసుకోకపోతే వీడి కడుపులో మంట బయలుదేరుతుంది, ఇంత ఇబ్బంది ఉంది. కాబట్టి అగ్నిహోత్రుడు నిత్య శుచి, అంచేత అగ్నికి నమస్కరించాలి. ఇంటికి అతిథి వస్తే వాడికి దండం పెట్టాలి, అతిథి వస్తే చాలు, వీడి దురమార్గుడు, వీడి దిక్కుమాలి, వీడి కాఫీ ఇవ్వాలేమో అని తిట్టుకోకూడదు, సమయానికి వచ్చాడు రా అని. అతిథిని కూడా వీలున్నంత వరకు పూజించాలి, నమస్కరించాలి. ఏం పెట్టలేకపోయినా తిట్టకుండా కొట్టకుండా పంపిస్తే చాలు, మెడబట్టి గెంటకుండా. వృద్ధులకు అంటే కొంచెం పెద్దవాళ్ళకి, జ్ఞానులకు నమస్కరించాలి. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏమై బాగున్నావా అని కుర్చీలో కూర్చుని పలకరించకూడదు, వినయంగా నమస్కరించమన్నారు. అలాంటి లక్షణాలు కలిగిన వాడి అజామిళుడు. తర్వాత నిరహంకారుడు, అహంకారం లేనివాడు. సర్వభూతహితుడట, అన్ని ప్రాణుల్ని సమానంగా చూస్తాడు, అందరికీ మేలు కలగాలనుకుంటాడు. అందరూ బాగుండాలి నా పక్కింటాడు తప్ప అనుకుంటారు కొంతమంది, పక్కింటాడి మీద ఎందుకో తెలియదు కానీ ప్రతివాడికి వంట, అదో పెద్ద గొడవ. అలాగే ఈ పరీక్షలు రాసేటప్పుడు డిఎస్సి పరీక్షలు ఉన్నాయనుకోండి, ఇలాంటి పరీక్షల్లో పక్క వాళ్ళందరూ ఇవాళ వర్షం వల్ల పరీక్షకు రాకుండా నేను ఒక్కండి పరీక్షకు వెళ్తే నేను ఒక్కండి కదా చక్కగా ఉద్యోగం సంపాదిస్తానని ఈ దిక్మాల బుద్ధి అనిపిస్తుంది. అలా ఉండకుండా అందరినీ సమానంగా చూడాలి. అలా చూస్తే సర్వభూతహితుడు వీడు, అటువంటి వాడు. సాధువు, మితభాషి, చాలా తక్కువగా మాట్లాడతాట, సందేహాలు పురాణాదులు చెప్పే కాలంలో తప్ప తక్కినప్పుడు సొద వేస్తూ మొదలు పెడితే వాడికి అమిత భాష అని పేరు. ఇతడు మితభాషి. అసూయ రహితుడు, పక్కవాడు వృద్ధిని చూచి ఎప్పుడు ఏడ్చేవాడు కదట.
తనకు లేదు అని ఏడిస్తే ఒక్క కనుపోతుంది, పక్కవాడికి ఉందని ఏడిస్తే రెండో కనుపోతుంది అన్నారు. అని చేత పక్కవాడికి ఉందని ఎప్పుడు ఏడవకూడదు. అమ్మాయ లోకా సమస్తా సుఖనోభవంతు అంతా బాగుండాలనుకోవాలి. అలాంటి లక్షణములు కలిగిన వాడు ఈయన. ఏకదాసౌ వనం జాత పితృ సందేశ కృద్విజ ఆదాయ తత ఆవృత్త ఫలపుష్ప సమిత్కుశాన్ దవర్శ కామినం కంచిత్ చోద్రం సహభుజిష్యయ పిత్వాచ మధు మైరేయం మదాఘూర్ణితనేత్రయ మత్తయా విశ్రథం నివ్యా వ్యపేతం నిరపత్రపం క్రీడంతం అనుగాయంతం హసంతం అనయాంతికే. ఒకనాడు వీడి కర్మయోగం ఎలా ఉన్నదోక, తండ్రి అన్నట్టే తన్ని అడవికి వెళ్ళి తెల్లవారి యజ్ఞానికి పూజలకి కావలసిన సమిధలు అంటే చితుకులు, రావి చితుకులు మొదలైనవి, దర్భలు, పళ్ళు ఇవన్నీ తీసుకురా అనగా ఆ తండ్రి ఆదేశం ప్రకారం హోమానికి కావలసిన ఈ దర్భలు, తర్వాత చితుకులు ఇవన్నీ తీసుకురావడానికి, పళ్ళు తీసుకురావడానికి దగ్గరలో ఉండే అరణ్యానికి వెళ్ళాడు. ఆ కేకారణ్యం నుంచి ఫల పుష్పాదులన్నిటినీ సంగ్రహించి మూటగట్టి ఇంటికి తీసుకొస్తున్నాడు. అప్పుడు అతనికి ఓ చోట ఒక వికార దృశ్యం కనపడిందట. ఒక గజదొంగ ఒక వేశ్యతో ఒక పొదమాటున సిగ్గు విడిచి మద్యపానం చేస్తూ క్రీడిస్తున్నట్ట. ఆ పాడుతూ ఆడుతూ మద్యపానం చేస్తూ క్రీడారతుడై ఉన్నటువంటి ఆ దొంగని, ఆ వేశ్యని చూశాడు. ఆ వేశ్య కూడా విపరీత మద్యపానం చేసింది, మత్తయ మత్తుతో తూగుతున్నది, నేత్రాలు కళ్ళు గిరగిరలాడుతున్నాయి. ఆ మదోన్మత్తత వల్ల శరీరం మీద వస్త్రం ఎలా ఉన్నది అని చూసుకోకుండా ఆ పొగలు విహరిస్తున్నారు వాళ్ళు. అది చూచాడు ఈయన. దృష్ట్వా తాం కామలిప్తేన బాహున పరిరంభితాం జగామహృచ్ఛయ వశం సహసైవ విమోహితః. ఆ దొంగ మహాకాముకుడు, ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకుని ఉన్నాడు, మధ్యపాత్రని చీటీ మాటికి తాగుతున్నాడు, ఆ ప్రియురాలి చేత తాగిస్తున్నాడు, ఆమెను గాఢాలింగనం చేసుకుంటున్నాడు. ఇటువంటి ఈ కాముక క్రీడలను ఈ పరమ పవిత్రుడైన ధిజుడు చూశాడు. హఠాత్తుగా ఇతడి మనస్సు కామపూరితమైంది, మన్మధోసుడైపోయాడు. చాలా ధైర్యవంతుడు, శాస్త్రజ్ఞానం కలిగిన వాడు, అంతపూర్వం పెళ్ళైన వాడు, ఏకపత్ని వ్రతుడు, నిరంతర కర్మిష్ఠి అయినా ఆ నిండు యౌవనంలో, నూనూగు వేషాల నూత్వ యౌవనంలో ఉన్నటువంటి అతడు ఈ దృశ్యాన్ని మర్చిపోలేకపోయాడు. శాస్త్రజ్ఞానం ప్రకారం తప్పురా బాబు అని మనస్సును అదుపులో పెట్టి వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నించాడు. అయినా వాడి బుద్ధి పనిచేయలేదుట. ఆ వేశ్య యొక్క
బట్టి పీడించేశాడు. తన్నిమిత్త స్మర వ్యాజగ్రహగ్రస్తో విచేతన తామేవ మనసాధ్యాయన్ సధర్మాద్విర రామ. ఆ వేశ్యను నిమిత్తంగా చేసుకుని వీడు ఏ జన్మలో చేసిన ప్రారంభ కర్మము మనస్సును ఆకట్టింది, మన్మథ వేదన పట్టాడు. వెంటనే ఇంతటి పండితుడు, నిరంతర కర్మిష్టి, చేతిలో ఉండే పళ్ళు ఢామ్మని నెలలు కొట్టేశాడు. ఆ దర్భలు తీసి ఒక పక్కకి విసిరేశాడు. విజ్ఞానమంతా తీసి అవతల పారేశాడు. ఈ వేశ్య యొక్క పొందుకోవాలనేటువంటి జీవితం దండుగా, ఈ యజ్ఞం ఎందుకు, ఈ పళ్ళు ఎందుకు, ఈ కర్మలెందుకు, ఈ పూజలెందుకు, ఇవన్నీ తుచ్చం అనుకున్నాడు పాపం. తుచ్ఛము అని వీటిని అనుకుని తుచ్ఛమైన ఆ వేశ్య సంగమానికి వెంపర్లాడాడు. ఆ వేశ్యనే మనస్సులో నిలబెట్టుకున్నాడు, ఆమెనే గురించి ఆలోచించాడు. ఇంటికి పోలేదు, అడవిలో తిరిగాడు. మళ్ళీ కాసేపటికి తిరిగి వచ్చాడు. వచ్చేసరికి ఆ దొంగ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాట. అమ్మాయి ఏకాంతంగా దొరికిందని దగ్గరకు వెళ్ళాడు. ఓ వేశ్యామణి, ఇందాక నీ క్రీడ చూశాను, నన్ను కూడా పరవశుణ్ణి చేయి అని ఆమెను సంతోషపెట్టడానికి ప్రయత్నించాడు. డబ్బు అంది ఆవిడ. డబ్బు ఉంటే ఇంకేం అక్కర్లేదు. వెంటనే అతడు డబ్బా ఏదైనా ఇస్తానన్నాడు. మెడలో
బంగారంతో తయారు చేసిన యజ్ఞోపవీతం ఉన్నదట, అది తీసి పారేశాడు. మొట్టమొదట అలా భ్రష్టుడు అయ్యాడు. ఇదిగో ఈ బంగారం యజ్ఞోపవీతం తీసుకో, 5 కాసులుంది జాగ్రత్త అన్నాడు.
తామేవతోషయామాస పిత్రేణార్థే నయావత గ్రామైహి మనోరమైహి కామైహి ప్రసీదేత యథా తథా.
అతడు ఆనాటి నుంచి ఆమె కోసం సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఇంటికొచ్చాడు, తండ్రి కష్టపడి సంపాదించిన వేదముల ద్వారా ఆర్జించిన ధనాన్ని మొత్తం దొళ్ళదోపుగా తీసుకొచ్చి ఆ వేశ్యకి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆమె ఒక కిరాతక స్త్రీ, ఎంత డబ్బు వచ్చినా ఆవిడికి సంతృప్తి లేదు. ఇంకా 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 ఇల్లు మొత్తం గొల్లైపోతున్నది, ఒళ్ళు మొత్తం గొల్లైపోతున్నది, అయినా ఇతడు ఏమాత్రం సంకోచించలేదు. ఆ రోజులలో 16 మణుగుల బంగారం ఉన్నదట అతని ఇంట్లో. ఆ 16 మణుగుల బంగారం ఆ స్త్రీమణి వేశ్యామణి పాదాల దగ్గర పోశాడు. ఇంట్లో ఉండే నవరత్నాలు పోసేశాడు. వెండి కంచాలు పెట్ల కొద్దీ ఉన్నాయట, మహారాజు గారు మెచ్చుకుని వెండితో చేసిన కంచాలు ఇచ్చేవాట. ఆ రోజుల్లో అలా ఇచ్చేవారు. ఇప్పటికి మళ్ళీ దిక్కుమాలి స్టీల్ గ్లాసులు కాదు, వెండి గ్లాసులు, బంగారం గ్లాసులు ఇచ్చేవారు పండితులకి. ఈ కలియుగంలో కనీసం స్టీల్ గ్లాసులైనా ఇస్తున్నారని సంతోషించాలి. ఆయన గారి ఇంటి నుండా ఉండే ఈ వెండి గ్లాసులు అన్నీ మొత్తం పట్టుకుపోయి ఇచ్చేసేట పట్టి ఆ వేశ్యను సంతోషపెట్టాడు. తండ్రి, ఒరే నాయన, దిక్కుమాలిన దానికి అల్లో పడ్డావు, భార్యను చూడరా అన్నందుకు ఓ రోజు రాత్రి బండరాయి ఒకటి పుచ్చుకొచ్చాట, పచ్చడి రాయి టింగ్ నెత్తి మీద కొట్టాట తండ్రి నింగి మీద. మనవాళ్ళు కాసేపు ఉన్నాక పగల కొడతారు ఈ కొబ్బరికాయ, అలా పగలకపోయింది తండ్రి తల. ఈ విధంగా తండ్రి తలని కొబ్బరికాయ పగలగొట్టినట్టు పగలగొట్టి ఇల్లు ఇచ్చేశాడు. చివరికి మొత్తం ఈ భార్యను మెడబట్టు గెండి ఆవిడని తరిమేశాడు. ఈ ఇంట్లో ఆవిడని పెట్టాడు. ఎంతకాలం డబ్బు ఉంటుంది, అయిపోయింది. ఇంత డబ్బు ఈ వేశ్యకి ఇచ్చి ఆవిడ వల్ల పిల్లల్ని కంటున్నాడు వీడు, అయినా డబ్బు సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదంటే, ఇద్దరూ కలిసి జాయింట్గా పుచ్చుకుంటూ ఉంటే ఎక్కడుంటాయి, సముద్రాలు తాగినట్టు తాగేశారట వీళ్ళు. ఆవిడ శరీరమో తెలియదు, ఇంకోటో తెలియదు. అలా పొద్దున్నది సాయంకాలం దాకా నిరంతర మద్యపాన పరవశులైన కారణం చేత వారల యొక్క ధనం మొత్తం చిల్లిగవు లేకుండా ఊడ్చిపెట్టుకుపోయింది. అప్పుడు ఆయన గ్రామ్యములు మనోహరములైన వస్తువులు ఆమెకు సంతోషం కలగజేయడం కోసమని సంపాదించడానికి దొంగతనం మొదలెట్టాడు. రోడ్లు కాచి వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే సరే సరే, లేదా బుర్ర బదలుగొట్టి సంపాదించడం మొదలుపెట్టాడు. అందులో వీడు కొంచెం మంచి బలంగా ఉండేవాడు, దుట్ల దుండులో ఉండేవాడు, బాగా చితక్కొట్టి సంపాదించాడు. చాలా కష్టాలు పడ్డాడు. ఎంత ఆవిడ్ని సంతోషపెట్టడానికి వీడి జీవితం అంతా ధారపోసేట.
విప్రం స్వభార్యాం అప్రౌఢాం కులే మహతిలంభితాం విషసర్జాచిరాత్పాపః స్వైరిణ్యాపాంగ విద్ధతీ.
ఆ వారకాంత యొక్క ఈ కటాక్షం, చిన్న కనుచూపు యొక్క బాణాలతో వీడి గుండెలు గాయమైపోయాయి. దాంతో పాపకార్యాల్లో ప్రవృత్తుడయ్యాడు. నవ యౌవనవతి, సత్కులంలో పుట్టినది, వివాహిత, తానంటే ప్రాణం పెట్టేది అయిన భార్యని చచ్చిందో లేదో కూడా చూసుకోకుండా గెంటేస్తే ఆవిడ ఏమైందో ఈ తర్వాత అతనికి అడ్రస్ లేకుండా పోయింది. ఈ మందబుద్ధి అయిన ఈ విప్రుడు న్యాయం అన్యాయం అనేది ఆలోచించకుండా అనేక ఉపాయాలతో ధనాన్ని సంపాదించి ఆ వేశ్యని పోషించాడు. ఈ వేశ్య ఒక్కతేనా, ఆవిడకి అన్నలు తమ్ముళ్ళు ఆవిడకి ఏదో ఉన్నారు, వాళ్ళందరినీ పోషించవలసిన బాధ కూడా వీడిదే. వాళ్ళని పోషించాడు. ఆ తర్వాత క్రమేపీ వీడికి ఆ వేశ్య వల్ల 10 మంది పిల్లలు పుట్టారు. ఆ పరివారాన్ని కూడా పోషించడం మొదలుపెట్టాడు. యత్ అసౌ శాస్త్రముల్లంఘ్య శైరచార్యర్తిగర్త్య అవర్తత చిరంకాలం అఖాయుః అశుచిహి మలాత్. ఈ ద్విధుడు ఈ విధంగా శాస్త్ర విధిని ఉల్లంఘించాడు, స్వేచ్ఛగా విహరించాడు, తనని ఎవడడిగితే అడిగిన వాడిని చంపాడు. ఆ వేశ్య యొక్క అపవిత్రమైన దిక్కుమాలిన మాంసాశనాదులు పాచిభోజనం చేశాడు, అశుద్ధాచారాలతో బహుకాలం గడిపాడు, అన్నీ గర్హితములైన పాపకర్మాలే చేశాడు. వాడి జీవితం మొత్తం పాపమయం, పాపాల ముద్ద. ఎక్కడా మంచి అనేది కనపడ్డంలా.
పోని ఇన్ని పాపాలు చేసినా చివరిలో ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడా? ఏ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోలేదు గనక ఓ దివ్య పురుషులారా, మేము వీణ్ణి ఈ దండధరుడైన యముని దగ్గరికి తీసుకుపోవడానికి వచ్చాం. అక్కడ ఈ దుర్మార్గుని తీసుకుపోతే యముడు వీడి చిత కొడతాడు, ఆ పాపాలకు తగిన దండనం పొందుతాడు, దాంతో శుద్ధుడవుతాడు, పరిశుద్ధుడవుతాడు వీడు అని ఈ విధంగా యమకింకరులు విష్ణు కింకరులకి ధర్మం గురించి అడిగితే ఇంత చక్కని విషయం చెప్పారట. మొత్తం పాత చరిత్ర అంతా కూడా చెప్పుకొచ్చారట. అప్పుడు విష్ణుదోతల ముక్కు మీద వేలేసుకుని, ఓహో కష్టం ధర్మ దృశ్యామ ధర్మ స్పృశతే సభాం యత్రా దండేష్వ పాపేషు దండో ఏహి ధ్రియతే వృథాః. ఆహా ఎంత విచిత్రం, ఎంత కష్టకాలం వచ్చింది, ధర్మం తెలుసున్న వాళ్ళమని ఇక్కడ సభను నడుపు చెబుతున్నారు మాకు, ధర్మం ఇది అధర్మం అదని. ధర్మజ్ఞుల సభలను అధర్మం స్పృశించేసింది వాళ్ళ. ఎవరిని దండించాలో ఎవరు దండించకూడదో తెలియని వీళ్ళు యమకింకరులా, ధర్మరాజు యొక్క కింకరులా, పాపరహితుడైన వీడిని శిక్షిస్తామంటున్నారు వీళ్ళు అజ్ఞానులు. అవును, తండ్రి వలె వాత్సల్యంతో ప్రజలను పాలించాలి, గురువులాగా ఉపదేశించియ్యాలి, అందరినీ సమానంగా చూడాలి, సాధువులను పొరపాటును కూడా శిక్షించకూడదు. ఇది కదా యమకింకరుల యొక్క ధర్మం. వాళ్లే వచ్చి ఇప్పుడు వీడిని పట్టుకుపోతే ఇక లోకంలో ప్రజలు ఎవరికి శరణు వేడాలి, ఎవరికి దిక్కుంటుంది? అజామిళుడికి కూడా శిక్ష వచ్చినట్టయితే ఇంక ఈ లోకంలో శిక్షింపబడని వాడెవడు? ఒక వ్యక్తి ఏది ఆచరిస్తే గొప్పవాడు, తక్కిన వాళ్ళు దాన్ని ఆచరిస్తారు. శ్రేష్ఠుడు గొప్పవాడు దేనిని ఆచరిస్తే దానిని లోకం అనుసరిస్తుంది. యద్యత ఆచరతి శ్రేయాం యతరస్తత్తదీఘతే సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఒక శ్రేష్ఠుడైన వ్యక్తి ఏది ఆచరిస్తే వాడు ఎలా నడుచుకుంటే తక్కిన వాళ్ళు దానిని అనుసరిస్తారు. అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే లోకం అనుసరిస్తుంది. అబ్బాయి ఇలా చేయండి అన్నట్టు అలా చేస్తారు వాళ్ళు, వద్దంటే మానేస్తారు. మీరు అలా ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. పశువు ఉన్నది, దానికి ఏం తెలియదు ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి, భయం లేదు అపజయము లేదు దానికి. చూడండి ఆబోతులు ఓవర్ బ్రిడ్జ్ మీద పడుకుంటాయి, పక్కన నుంచి బస్సులు వెళ్ళిపోయిన వాడికి ఏం తెలియదు, ఎంచేదంటే అవి అజ్ఞానం వాటికి. అదే మనం అయితే అలా పడుకోగలం, సిటీ బస్సు వస్తుంటే అమ్మో సిటీ బస్సు చూస్తే, సిటీ బస్సుకి ఎమకెక్కలికి పెద్ద తేడా ఉండదు అని చెప్పి అడిలెత్తిపోతాం పక్కకి వెళ్ళిపోతాం. అంచేతను పశువులు ఎలా అయితే ధర్మాధర్మములు ప్రమాదాలను గ్రహించలేవో అలాగే మీరు కూడా తాత్కాలికంగా ధర్మాధర్మాలు తెలుసుకోకుండా ఉన్నారు. పాపం పశువులు యజమాని వస్తే ఒళ్ళు హాయిగా తలకాయ పెట్టి నిద్రపోతాయి, ఆ యజమాని ఎంత దుర్మార్గుడు కూడా తెలియదు, తలకాయ నరికేసేవాడి ఒళ్ళు కూడా మేక అలాగే పడుకుంటుంది. నిజంగా ప్రేమగా పెంచేవాడిని అలాగే ఉంటుంది, సమానమే. కానీ యజమాని దయతో ఉండాలి, తనని నమ్మి విశ్వాసంతో తన ఒళ్ళో పడుకున్న జంతువుని కాపాడాలి. మీరు కూడా మిమ్మల్ని నమ్మారు ప్రజలు, మీరు నా ధర్మాత్ములు, తప్పుడు నిర్ణయం తీసుకోరని. మీరే తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇంక మిమ్మల్ని ఎలా నమ్ముతారు ఈ ప్రజలు? గుండెల మీద చేసుకుని నిద్రపోరు, వాళ్ళకి భయం కలుగుతుంది. అజామిళుడు కేవలం ఈ జన్మలోని పాపానికే కాదు, కోటి జన్మల పాపానికి ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు. మీరు ఇందాక ఏమన్నారు, వాడు ప్రాయశ్చిత్తం చేసుకోలేదు, మేము తీసుకెడతాం, యముడు శిక్షిస్తే అప్పుడు వీడికి ప్రాయశ్చిత్తం అవుతుంది, శుద్ధుడవుతాడన్నారు. కానీ అయం హి కృత నిర్వేశ జన్మ కోట్యంహసాం అపి యద్యాజహార వివసో నామస్వస్త్యయనం హరేహి. ఈ అజామిళుడు కేవలం ఈ జన్మలోని పాపమే కాక పూర్వజన్మల్లో కొన్ని కోటాను కోట్ల జన్మలలో చేసిన మహాపాపాలకి కూడా ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడు. ఎలాగా అంటే మాట వరసకైనా కొడుకు మీద ప్రేమతో అయినా నారాయణ 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 అని 3 సార్లు పిలిచాడు. ఎవడు చచ్చే ముందు ప్రాణం పోయే ముందు ముమ్మారు నారాయణ నామస్మరణం చేస్తాడో ఆ నారాయణుడి యొక్క రక్షణ పొందుతాడు. శివనామస్మరణం చేస్తే శివలోకానికి పోతాడు, అలా ఏ నామం చేస్తే ఆ నామం దగ్గరికి పోతాడు. కాబట్టి అంత్యకాలములో
భగవంతుని యొక్క నామస్మరణం చేయటం అనేది భాగ్యం. అసలు అంత్యకాలంలో భగవంతుడు నామస్మరణ చేస్తే అక్కడికి వెడతాడనేది వేదము చెబుతున్నది. ఆ అంత్యకాలంలో భగవన్ నామస్మరణం చేయడం అనేది పుణ్యం. అంటే అది పుణ్యం లేకపోతే రాదు. అందరం చచ్చేటప్పుడు నారాయణ అంటున్నామా అనం, నారాయణ అనమన్నాం అనుకోండి చచ్చిన నారాయణ అంటారు. ఒక ఆవిడ చాలా కష్టపడి వడ్డీ వ్యాపారం చేసి బాగా సంపాదించింది, కుటుంబాన్ని బాగా పోషించింది, చచ్చే స్థితిలో ఉంది ఆవిడకి, మాట సరిగ్గా రావడంలో చెవుడు వినపడదు. వాళ్ళు ఆయన కొంచెం జాలేసి, ఒరే ఈవిడ ఎంతో కష్టపడి సంపాదించిందరే, మీ అమ్మ లేకపోతే ఏమీ లేదు, పాలు పిడక ఒకటి డబ్బు చాలా కష్టపడి సంపాదించింది, చచ్చిపోతుంది పాపం, కాబట్టి నారాయణ నామస్మరణం చేస్తే పుణ్యం వస్తుంది అన్నట్ట. అందుకని నారాయణ అనంటరా మీరంతా అన్నారు, పిల్లలు నారాయణ నారాయణ అన్నారు, ఆవిడకేం వినపడ్డంలా అందిట నారాయణ నారాయణ అని గట్టిగా అరిచారు వాళ్ళు. కారంచేటి సుబ్బారావు గారు లాంటి పెద్ద మనుషులు కూడా తీసుకొచ్చి గట్టిగా అనిపించారు, అయినా ఆవిడకి వినపడలేదు దురదృష్టం. వినపడకపోతే ఎవరే ఓ పని చేద్దాంరా, ఆ తొట్టులో బోగునారు ఉంది, ఆ నార పట్టుకొచ్చి ఆవిడకిలా చూపించండి, కనీసం నారాయణ అనలేకపోయినా నార అన్న సగం పుణ్యం వస్తుంది అన్నారట తండ్రి గారు. కొడుకులు తొట్టులోకి వెళ్ళి నార పట్టుకొచ్చారు, ఇదేమిటి అన్నారట, నార అంటుంది సగం పుణ్యం వస్తుందని, పీచు పీచు అని చచ్చిపోయింది ఆవిడ. వచ్చే జన్మలో కాలి కింద కొబ్బరి పీచే పుట్టింది ఆవిడ. కాబట్టి యోగం లేకపోతే, నిరంతరం సాధన లేకపోతే పొరపాటు కూడా భగవన్ నామం అది చేత రోజు ఏదంటామో అదే చచ్చేటప్పుడు వస్తుంది. అయితే ఏ జన్మలోనూ ఎక్కడో ఏదో సంస్కారం సుకృతి ఉంటుంది ఒక్కొక్కడికి, అప్పుడు వాడికి ఆ పాత పుణ్యం గుర్తొస్తుంది, నారాయణ అన్నాడు వీడికి కూడా ఏదో సుకృతం. ఇదివరకు చిన్నప్పుడు చేసిన యజ్ఞాలు ఉన్నాయిగా, తండ్రి ఆజ్ఞ, గురువు యొక్క పూజ, కొన్ని 66 సంవత్సరాల క్రితం చేసిన పుణ్యం ఇవాళ రక్షించింది అండి వాడిని. అందుకే ఎంతో కొంత చేయండి బాబోయ్ అంటూ అంటాం. కారణం ఎన్ని విన్నా మనం బయటకు వెళ్ళిపోయి యథాప్రకారంగా ఇదిగో పుల్లమ్మే అయ్యో సినిమాకి పోయిందంట అని ఆ పక్క వాళ్ళపై చెప్పుకోవడమే తప్ప పొరపాటును మంచి చేయడానికి మనసు అంగీకరించదు, అదొక కర్మయోగం. ఈతడు కేవలం వివసుడై భయంతో మిమ్మల్ని చూచి కొడుకునే నారాయణ అని పిలిచాడు కాదనను, అయినా హరినామస్మరణ ఉచ్చరించిన పుణ్యం వీడికొచ్చి పడింది. చాలా సంతోషం అమ్మా.
నిష్కృతం యదా నారాయణాయేతి జగద చతురక్షరం.
ఆహా, ఈ అజామిలుడు ఇంత పూర్వం భోజనం చేస్తున్నప్పుడు అప్పుడు ఈ కొడుకు పుట్టాక ఆ కుమారుడి మీద వ్యామోహం, నాయన కుమార నారాయణ రారా అని పిలిచేవాడు. ఆ 4 అక్షరాలు అలా ప్రాక్టీస్ అయ్యేటి వీడికి అవ్వడం వల్ల చచ్చే స్థితిలో అనుకోకుండా నోటి వెంబడి ఆ కొడుకు మీద ప్రేమ వాడిని పిలిపించింది. అదే అనేక జన్మల పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. దానివల్ల వాడికి ఇన్ని పాపాలు దొరికాయి. ఇక్కడ ఎంత మాట చెప్పాడండి, స్థేనః సురాపః మిత్రధృక్ బ్రహ్మః గురుతల్పగః స్త్రీరాజ పితృగోహంత ఏచ పాతకినోపరే సర్వేషాం అస్పి అఘవతాం యదమేవ సునిష్కృతం నామవ్యాహరణం విష్ణోః యతస్తద్విషయా మతిః. బంగారము లాంటి ద్రవ్యములను దొంగతనం చేసేవాడు దొంగ, మద్యపానం చేసే పెద్ద మనిషి. నిన్న మనం చెప్పుకున్నాం గంగాజలం కూడా పవిత్రం చేయలేదు. ఒకసారి ఈ గ్లాసులో మద్యం పోస్తే ఆ గ్లాసుని గంగాజలం పోసినా అది గ్లాసు పవిత్రం కాదు. ఇంకా తాగిన వాడి శరీరాన్ని ఈ సృష్టిలో గంగ తీర్థం తాగినా కూడా పవిత్రుడు కాడు. అంతటి పాపాత్ముడిక సమస్త నదుల జలాలలోనూ స్నానం చేయించినా అది తీర్థంగా ఇచ్చిన వాడు పవిత్రుడు కాడు. ఇక్కడ తాగితే మరి వాడు ఎలా పవిత్రుడు అవుతాడు? ఇప్పుడు చెప్పాడు, ఆ మద్యపానం చేసేవాడు, మిత్రద్రోహం చేసిన వాడు. మిత్రద్రోహం చాలా భయంకరం. నమ్మినవాడు స్నేహితుడిని పట్టుకుని ద్రోహం చేయటమా? అలాంటి వాడు కూడా బాగుపడతాడు. బ్రహ్మహంత, ఓ మంచి పండితుడైన బ్రాహ్మణ్ణి చంపేస్తే చాలు, అలాంటి పాపం తొందరగా పట్టుకుంటుంది. అలాగే గురువు యొక్క భార్యను పొందేవాడు, స్త్రీ హత్య చేసేవాడు, గోహత్య చేసేవాడు, తండ్రిని ఢామ్మని నెత్తిమీద కొట్టేసి ఆ డబ్బులు అక్కునేవాడు, అంటే తండ్రిని తప్పడం మహాపాపం, తండ్రిని అనవసరంగా చంపకూడదు. ఎందుకు తండ్రిని తప్పడం దిక్కుమాలి వాడు ఎలాగో వాడంతా వాడే పోతాడు పాపం. ఏంటో కొంతమంది ఆస్తి కోసం చంపేస్తారు, మహారాజును చంపేవాడు, ఇంకా ఇతర మహాపాతకులు. వీళ్ళ పాపములకు ప్రాయశ్చిత్తము హరినామస్మరణ, భగవంతుని యొక్క నామస్మరణ మాత్రమే ఈ ఘోర పాపాలను పటాపంచలు చేసి తొలగిస్తుంది. అదే వారి పాపాలకి ప్రాయశ్చిత్తం. ఎందుకంటే ఏ వ్యక్తి ఈ నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తారో వాడి గురించి వెంటనే విష్ణుదేవుడు అనుకుంటాట, నా నామమును వీడు ఎలాగైనా ఉచ్చరించాడు కనుక వీడు నా భక్తుడు, వీడి రక్షణ భారం నాదనుకుంటాట. అందుకని ఆయన్ని వాసుదేవుడు అన్నారు. మనలో ఆ లక్షణాలు లేవు కనుక మన మోసదేవుళ్ళు అన్నారు. నిష్కృతై ఉదితై బ్రహ్మవాదిభి తథా విశుద్ధ్య త్యగవాన్ వ్రతాదిభి యథా హరేః నామ పదైరుదాహృతై తదుత్తమ శ్లోక గుణోపలంభకం. శ్రీహరి యొక్క నామాన్ని ఒక్కసారి ఉచ్చరించినంత మాత్రం చేతే ఈ పాపులు నిర్మలులవుతారట. వాళ్ళల్లో ఉండే ఆ అశుచి మలం తొలగిపోతుంది, వాడు నైర్మల్యం కలుగుతుంది. పూర్వం మనువు ఇంకా తక్కిన ఋషులు ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్తం చేసుకోమన్నారు కదా, ఆ ప్రాయశ్చిత్తాదులన్నీ చేసేస్తే వచ్చే పుణ్యం ఒక్కసారి వస్తుంది. అందుకని అంత్యకాలంలో చేసేవాడు తొందరగా ముక్తి పొందుతాడు. ఉత్తమ శ్లోకుడు భగవంతుడు, ఆయనను నామస్మరణాన్ని ఉచ్చరించటం వల్ల వచ్చే అంత పుణ్యము, కృచ్ఛిరము, చాంద్రాయణము, ఆ వ్రతము, ఈ వ్రతము, ఇన్ని వ్రతాలు చేయడం వల్ల కూడా రాదు. అంటే వ్రతాలు మానేమని కాస్తుమా, అవన్నీ చెయ్యాలి. అవి చెయ్యలేని వాడు కూడా చిట్ట చివరిలో ఇలాంటి యోగం పడితే నామస్మరణం చేసినా వాడు పవిత్రుడు అవుతాడు. రేపటి నుంచి ఇంటికి అయితే చాలా చివర వరల చివరత అక్కర్లేదంటే ఆయన చెప్పేశారు అని నా మీద అనకండి. అన్నీ చెయ్యాలి. మన ఓపిక ఉంది, మనం ధర్మాత్ములం కనుక, భక్తి అంతో ఎంతో ఉన్నవాళ్ళం కనుక. ఇది లేనివాడికి కూడా దురదృష్టవశాత్తు వచ్చినా కలుగుతుంది సుమా అని చెప్పడానికి ఇలా చెప్పాడు. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఏది మానేయమని కాదు. ఉద్యోగం మానేసేసి ఇక్కడ కూర్చోమని కాదు. ఏ పాపము ఏ పుణ్యము అన్నీ చేయవలసిందే, ఈ నామస్మరణం చేయాల్సిందే. నేను మానేశానా ఉద్యోగం, మానం. ఎవడి కర్మాచరణ వాడు చెయ్యాలి. నైకాంతికం తద్ది కృతేపి నిష్కృతే మనః పునరుద్ధావతి చేత సత్పతే. ప్రాయశ్చిత్తం వల్ల మనిషి నిర్మలుడవుతాడు. ప్రతిదానికి ఒక ప్రాయశ్చిత్తం చెప్పాడు కదా. ప్రాయశ్చిత్తం వల్ల నైర్మల్యం కొంతవరకే, కానీ నామస్మరణం మంచి సన్మార్గంలోకి తీసుకెడుతుంది. తాగిన వాడు ఉన్నాడు బాబు, దానికి ఇది ప్రాయశ్చిత్తం అన్నారనుకోండి, ఒక ఆరు కాసులు దానం చేయమన్నారు చేసేసి మళ్ళీ మర్నాడు మామూలుగా గుర్తు చేసుకుంటాడు, మనస్సు మారదు. కానీ నామస్మరణ మనస్సును కూడా మారుస్తుంది. అందువల్ల హరి యొక్క గుణకీర్తన గొప్ప ప్రాయశ్చిత్త కర్మ. అదే పాపమూలమైన అవిద్యను నాశనం చేస్తుంది, హృదయాన్ని సంశోధన చేస్తుంది, హృదయాన్ని పవిత్రం చేసేందుకు సామర్థ్యం దానికే కలిగి ఉన్నది. ఈ వ్యక్తి ఉన్నాడు ఇందాక యమకంకరులారా మీరు తీసుకెళ్ళడానికి వచ్చారు, వీడు యజామిలుడు, మీ మృత్యుపాశం వల్ల చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు వేసి లాగేస్తున్నారు. ఆ టైంలో వీడు భగవన్నామాన్ని ఉచ్చరించాడు, దాని ద్వారా వీడి అశేష పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగింది కనుక వీడిని మీరు నరకాల్లోకి తీసుకెళ్ళలేరు. వీడి పాపాలు పోయాయి, పాపం పోయిన వాడిని మీరు ఎక్కడ తీసుకెడతారు, మీకు అర్హత లేదు. సాంకేత్యం పారిహాస్యం వాస్తోభం హేళనమేవవా వైకుంఠనామగ్రహణం అశేషాఘహరం విదుహు. ఏదో ఒక వస్తువుని లక్ష్యంగా చేసుకుని పిలవచ్చట. భగవంతుడు నామం చేయాలనే కోరికతో కాకుండా ఒక అతని పేరు సత్యనారాయణ, దేవుడు నామం ఉచ్చరిస్తున్నామని మనం అనుకోకపోయినా సత్యనారాయణ సత్యనారాయణ అని ప్రతిసారి పిలిచామనుకోండి, నిజంగా సత్యనారాయణ స్వామిని పిలిచిన ఫలితం వస్తుంది. దీని సాంకేత్యము అంటారు. అంటే కావాలని భగవన్ నామం చేయకపోయినా ఒక వ్యక్తి పేరుని పిలవడం కోసం లక్ష్యంగా చేసుకుని పిలిచినా కూడా ఫలితం వస్తుందిట. ఎవరినైనా పరిహాసం చేయడానికి కూడా వేళాకోవడానికైనా నామం భగవంతుడు ఉచ్చరిస్తే కూడా పుణ్యమేట. సరే గీతాలాపన చేయడం కోసం చేస్తే సరే సరే, కూనిరాగం తీసేవాడు కూడా రాగంలో భగవంతుడి నామం చేర్చినా పుణ్యం వస్తుంది. అశ్రద్ధతో అయినా సరే భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తే పాపాలు నలుగుతాయి. ఇది శాస్త్రవేత్తలకే తెలుసు, పాపాత్ములకి సామాజులకి తెలియదు. బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామ కేళినైనా మిగులగేలినైనా పద్య గద్య గీత భావార్థములనైన కమల నయను తలప కలుషకరము కూలిన చోట కొట్టువడి కుందిన చోట మహాజరాదులో ప్రేలిన చోట సర్వముఖ పీడల నందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేణి మీద అక్కాలుని ఆతనావతతి కానరు పోనరు దుఃఖభావముల్
ఒక కొడుకుని పేరు పెట్టి పిలవడానికైనా భగవంతుడి యొక్క పేరు పిలిస్తే నిద్రపోతున్నప్పుడు హాస్యానికైనా పడుపు మీద పడుకుని భగవన్నామం ఉచ్చరిస్తే ఎవడనో హాస్యానికి పిలిచిన భగవన్నామాన్ని ఉచ్చరిస్తే పద్యాలు చదువుతున్నప్పుడు గద్యాలు పలుకుతున్నప్పుడు ఏవేవో వాగుతున్నప్పుడైనా ఆ భగవన్నామం చేస్తే అది సమస్త కలుషాలను తొలగిస్తుంది. నేల మీద కూలిపోయాడు ఒకడు, పరిగెడుతూ పరిగెడుతూ డామని పడ్డాడు, నారాయణ అన్నాడు, అయినా వాడికి పాపం పోయింది. పడిపోయి అనుకోకుండా పలకరించినా సరే, ఎవడో కొట్టాడు, దెబ్బ తగిలింది, భార్య పేరు లక్ష్మి, లక్ష్మి అన్నాడు, అయినా లక్ష్మీదేవి నామం ఉచ్చరించిన ఫలితం వస్తున్నది. జ్వరం వచ్చింది, అప్పుడు జ్వరంలో సంధి ప్రేలాపన అంటారు, ఏం వాగుతారో తెలియక వాగవచ్చు, అయినా భగవంతుని యొక్క నామస్మరణం చేసిన పుణ్యం వస్తుంది. పాము కాటు వేసింది, బాధ కలిగి భగవంతుడిని తలుచుకున్నాడు, అయినా భగవన్ నామస్మరణ భక్తితో చేసిన వాడికి వచ్చే ఫలితం వస్తున్నది. ఇంకా ఆర్తితో తూలిపోయినప్పుడైనా సరే భగవంతుని యొక్క నామస్మరణం చేశాడు, అయినా భగవంతుని నామస్మరణం చేసిన వాడికి వచ్చే ఫలితం వస్తున్నది. ఏదో ఒక రకంగా వాడి నామం ఉచ్చరించాలి. అలా ఏ విధంగానూ ఆయన్ని పేర్కొరనుకోండి, వాడంత దౌర్భాగ్యుడు సృష్టిలో లేడు. అప్పుడు కూడా ఎల్లమ్మ పుల్లమ్మ అన్న వాడు ఎవడో బాగు చేయలేడు. అందువల్ల ఆ భవదూరుణ్ణి భగవంతుణ్ణి ఏ రకంగా పిలిచినా అటువంటి వాడు యమధర్మరాజు యొక్క లోకాన్ని చూడడు, యమదండాన్ని అనుభవించడు, నరకంలో దుఃఖంతో కుమిలి కుమిలి కృంగి కృశించి నశించిపోడు.
గురుణాంచ లఘూనాంచ గురుణిచ లఘూనిచ ప్రాయశ్చిత్తాని పాపానాం జ్ఞాత్వోక్తాని మహర్షిభిః.
మహర్షులు ఎంతో విశేషంగా ఆలోచించి అధిక పాపానికి అధిక ప్రాయశ్చిత్తం, చిన్న పాపానికి చిన్న ప్రాయశ్చిత్తం ఇచ్చారు. ప్రాయశ్చిత్తంలో ఇంతే వ్యవస్థ, కానీ హరినామానికి అసలు వ్యవస్థ లేదు. ఈ నామస్మరణం దాని ఇష్టం, వ్యవస్థ లేదు. కానీ ఎంత అవస్థనైనా చెడ్డ అవస్థనైనా తొలగించే ఏకైక మహాసాధన పరమమంత్రం ఆ హరినామస్మరణ సర్వపాపముల నుండి ముక్తుల్ని చేస్తుంది. ఆయన కథ వినడం వల్ల మాత్రమే దాని యందు ఆసక్తి కలుగుతుంది. అందువల్ల కథాశ్రవణము నామ సంకీర్తనము ఈ రెండు రెండు మహావరములు మామూలు మానవునకు జీవునకు. దీనివల్ల ఎటువంటి పాపములు పోతాయో ఎవడూ చెప్పలేడు. తపస్సు దానం వ్రతం ఉన్నగు ప్రాయశ్చిత్తాల ద్వారా పాపుల పాపాలు నశిస్తాయి, కానీ హృదయంలో ఉండే మాలిన్యం పోదే. ఆ మాలిన్యం పోవాలంటే ఈ భగవంతుని పాద పద్మ సేవ వల్ల మాత్రమే నశిస్తుంది. అగ్ని ఉన్నది, గడ్డి పరకలకు అంటించామంటే భక్కును భస్మం అయిపోతుంది, మొత్తం బూడిదైపోతుంది. అలాగే జ్ఞానం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ, అంటే తెలిసి కానీ తెలియక కానీ ఉత్తమస్లోకుడైన భగవానుని నామ సంకీర్తనం చేస్తే చాలు, ఆ నామం వాడి యొక్క పాపాలను భస్మం చేస్తుంది.
ఆరయ వీర్యవంతమగున ఔషధమెట్లు ఎదురుచ్చగున్న తచ్చారుగుణంబు రోగముల చైయన బాపెడు మాడికి
పుణ్య విస్ఫారుని అంబుజోదరుని పామరుడజ్ఞుడవజ్ఞబల్కినన్ వారకత ప్రభావము ధ్రువంబుగా ఆత్మగుణంబుజోపదే.
ఓ మంచి మందు ఉన్నది. ఆ మందు ఏమిటో పేరు చెప్పలేదు డాక్టర్ గారు, రనోట్టో వేశారు. పేరు తెలిసినా తెలియకపోయినా నీకు ఎలా ఉన్నా ఆ మందు ప్రభావం ఉందా లేదా, తెలిసినా తెలియకపోయినా మందు శక్తి పేరు తెలియకపోయినా వేసుకుంటే మందు తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఔషధము యొక్క లక్షణం అది. అలాగే పామరుడైనా పండితుడైనా తెలిసైనా తెలియకైనా భగవన్ నామస్మరణం చేస్తే పాపాలు తొలగుతాయి. రోగాన్ని తొలగించే శక్తి ఔషధానికి ఉన్నది. నిజమైన ఔషధం పడితే పేరు తెలియకపోయినా బాగు చేస్తుంది. అలాగే తెలిసి కానీ తెలియక కానీ జ్ఞానం వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ భగవన్ నామస్మరణం చేస్తే అదే వాడి పాపాలకు ఔషధము, తన ప్రభావం చూపిస్తుంది. నిప్పు ఉంది చూడకుండా విడుతూ విడుతూ గబుక్కుని తొక్కాం, ఏం నేను చూడలేదు ఎందుకు కాలేవు అని అడిగాం అనుకోండి, ఆ నిప్పు ఏమంటుంది ఏం చెప్పదు. చూసి తొక్కినా చూడక తొక్కినా నిప్పు మీద కాలు వేస్తే ముప్పు తప్పదు కాలుతుంది. అలాగే భగవన్ నామస్మరణం కూడా తెలిసి కానీ తెలియక కానీ జపించిన వానికి తన ప్రభావాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఆ భగవంతుని అయిన నారాయణుని కెంకరులు శంకలేక అహంకరించిన బెంకం కలిగిన యమకెంకరులను తన్ని తరిమి ధర్మాన్ని వివరించి యమపాశం పీకి ఆ మృత్యువు నుంచి పాపాత్ముడైన వాడు ప్రస్తుతం పరమపుణ్యాత్ముడైన అజామిళుండి విడిపించారు. యమదూతలు చావు దెబ్బలు తిని వీళ్ళ చేతిలో ఆ వాళ్ళ చేత నిరాకరింపబడి యముని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఈ జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు. అప్పుడు అజామిళుడు మృత్యుపాశం నుంచి బయటపడి నిర్భయుడై నిర్ముక్తుడై స్వస్థచిత్తుడై శిరస్సు వంచి నమస్కారం చేశాడు, రెండు చేతులు జోడించాడు, తలలో వంచి నమస్కారం చేశాడు, విష్ణుదూతలకు నమస్కరించాట. వవందే శిరస విష్ణోః కింకరాన్ దర్శనోత్సవః. తల వంచి వినయంగా నమస్కరించాట ఆ విష్ణు కింకరులకేసి. వాళ్ళని చూశాట, చూడటం వల్ల పరమానందం కలిగిందట. ఉత్సవం అన్నాడు దర్శనోత్సవ, దర్శనం అనేది ఒక ఆనందం కలిగించింది. అలా చూస్తున్నాడు, ఏదో మాట్లాడాలని పాపం ఉన్నది కానీ ఆనందం వల్ల మాట రావడల్ల, అతి వార్ధక్యం వల్ల బాగా ముసలితనం వల్ల నోట మాట రాదు, ఏం చెప్పాలో అర్థం కాదు. అతి ఆనందం వల్ల కూడా ఏం మాట్లాడాలో తెలియదు, అతి దుఃఖం వల్ల కూడా ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఉండిపోతాడు, రాదు మాట. అందువల్లే అతి సర్వత్ర వరిచేయదు. కానీ ఇక్కడ భగవంతుని యొక్క కింకరులు చూసిన ఆనందం అది బ్రహ్మానందం. బ్రహ్మానందంలో మానవ భాష మర్చిపోయాడు, ఏదో మాట్లాడదాం అనుకుంటాడు మాట రాదు, అలా ఉండిపోయాడు. వాళ్ళు కనిపెట్టారు, వీడేదో మాట్లాడదాం అనుకున్నాడు, వీడితో ప్రస్తుతం మాట్లాడడానికి అర్హత లేదు. ఎంచేతంటే ఇంకా వీడు దోషాలు ఉన్నాయి కొన్ని, లేకపోలా భగవన్ నామస్మరణ మృత్యువు నుంచి రక్షించింది కానీ ఇంకా వీడు ప్రాయశ్చిత్తం చాలా చేసుకోవాలి. అందుకని తం వివక్షుం అభిప్రేత్య మహాపురుష కింకరాః సహసా పశ్యతస్తస్య తత్రాంతర్దధిరేనగా. ఓ మైత్రేయ మహాపురుష, మహాపురుషుడైన భగవంతుని యొక్క పార్షదులు అనుచరులు ఈ అజామిళుడు తమతో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు, మాట్లాడాలనుకుంటున్నాడు, కృతజ్ఞతను వెల్లడించాలనుకుంటున్నాడని గ్రహించి వీడితో మాట్లాడకూడదనుకున్నారు. టక్కని చూడండి సినిమాల్లో ఠీమని సప్పుడు ఒకటి మాయమైపోతారు, అలా వీళ్ళు కూడా తక్షణమే అదృశ్యమైపోయారు అక్కడ నుంచి, అంతర్హితులైపోయారు. అప్పుడు అజామిళుడు అంతవరకు ఈ యమదూతలకి విష్ణుదూతలకి మధ్యలో వాదం ఉపవాదం ప్రశ్న జవాబు ఇదంతా వింటున్నాడుగా, ఆశ్చర్యపోయాడు. ఆ సగుణ ధర్మం భగవత్ ప్రణీయం గుణాతీతం శుద్ధ భాగవత ధర్మం భగవంతుని మహాత్మ్యం ఆయన నామస్మరణ ఏ రకంగా ఉచ్చరించినా ఎలాంటి పుణ్యం కలుగుతుందో ఇవన్నీ విని పరమభక్తుడైపోయాడు శ్రీహరి మీద. అప్పటికి వాడి పుణ్యం పుచ్చిందన్నమాట. అప్పుడు అతడు తన పాత కర్మలు గుర్తొచ్చి ఏడ్చేట మహాబాధ కలిగిందిట, ఎలా అయిపోయాను నేను,
అహో మే పరమం కష్టం అభూద విజితాత్మనః ఏన విప్రావితో బ్రహ్మవృషల్యాం జాయత ఆత్మనా. ఆహా, ఇంద్రియములెంత బలమైనవి, ఆ ఇంద్రియాలు నన్ను రాగివేసాయి, వాటికి వశుడనైపోయాను. ఎంత కష్టం వచ్చింది నాకు, ఒక వేశ్యాస్త్రీ సంభోగం వల్ల ఇంత సంతానాన్ని కని అత్యంత పవిత్రమైన నా ఆర్ష ధర్మం మొత్తం నాశనం చేసుకున్నానే, నేనెంత దురదృష్టవంతుణ్ణి. సజ్జనులందరూ నన్ను నిందించారే, ఎన్నో దుష్కర్మలు చేశాను, పిట్టల్ని కొట్టా, పొట్ట నింపుకున్న, హింస, బాహుళ్యం, దొంగతనం, కులానికి కళంకాన్ని తెచ్చాను. ఛీ, నా బతుకు సుతదండుగా. పరమతరుణీమణి సాధ్యమణి పతివ్రత శిరోమణి అయిన భార్యామణిని మెడపట్టి బయటికి గెంటి ఈ సురాపానం చేసి సిగ్గులత్త లేకుండా 10 మందితో వ్యవహరించేటటువంటి ఒక కులట వేశ్య సహవాసం మీద ఆసక్తి కలిగా దానికోసం ఎంత సంపాదించాను, ఎన్ని పాపాలు సంపాదించాను.
వృత్థాన్ అనాథౌ పితరౌ నాన్య బంధూ తపిస్సినౌ అహో మయాధునా త్యక్త్వా వకృతజ్ఞేన నీచవత్. నా తల్లిదండ్రులు ఇద్దరు వృద్ధులు, అనాథులు, నేను తప్ప వారికి వేరే పుత్రులు కానీ బంధువులు కానీ లేరు, నేను ఒక్కడే పుత్రుణ్ణి. అటువంటి సమయంలో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోక వార్ధక్యంలో వాళ్ళని కష్టంలో పారేసే ఆ నీచుణ్ణి, తండ్రినేమో చంపేసిన పాపాత్ముణ్ణి. ఇది తెలిసి మహాదుఖం చెందింది నా తల్లి. ఏమైపోయిందో ఆవిడ యొక్క జాడ తెలియలేదు. నీచుడైన మానవుణ్ణి నేను, కృతజ్ఞనుణ్ణి. అబ్బబ్బబ్బా, వారిని ఎటువంటి అవస్థ పెట్టా, ఇటువంటి ఈ నా పాపానికి ఇక విముక్తి ఉంటుందా? ధర్మనాశకులు, కాముకులు అయిన మానవులు ఎటువంటి నరకంలో పడతారో, ఎటువంటి యమకింకర దర్శనం వారికి కలుగుతుందో, ఎటువంటి యాతనలు పొందుతారో, అటువంటిది నా కళ్ళ ముందు ఒక క్షణంలో అదృశ్యమైపోయింది. ఇటువంటి పాపికి మహా నరకం కలగకుండా పుణ్యం వచ్చింది, ఎక్కడో పుణ్యం ఉండి. నేను ఎటువంటి గతికి వెళ్ళవలసిన వాడిని కొంచెంలో తప్పిపోయింది నాకు. అవును, కిమిదం స్వప్న ఆహో అస్మిత్తు. ఇప్పుడు నేను చూసింది స్వప్నమా, భ్రాంత్యా, నిజమా? అసలు జాగ్రత్త అవస్థలో ప్రత్యక్షంగా వెళ్ళడం చూశానా, మెరుకుగా ఉండే చూశానా? నన్ను లాక్కొని పోతున్న ఆ పాశహస్తులైన పురుషులు ఎక్కడికి వెళ్ళిపోయారు? భూమండలంలోకి మళ్ళీ నన్ను ఎవరు తీసుకొచ్చారు? నా మెడకి పాశం వేసి ఎవరో ఇద్దరు పురుషులు, 3 పురుషులు ఇడ్చుకోబోతూ ఉండగా మరో మహాపురుషులు వచ్చారు, 4. ఆ సిద్ధ పురుషులు ఎక్కడికి వెళ్ళారు? దారుణ పాశ బంధ విన విధానములందరకాండవంబులో గూరిన నన్ను నేడు చెడకుండను నర్చిన పుణ్యమూర్తులంభోరుగ నేత్రులు ఉజ్వల నభోమణి తేజులు లోచనోత్సవుల్ చారుదయా సమంచిత విచారులు నల్వురు ఎందునేగిరు. ఇప్పుడే కదా మహాపురుషులు, వేరాది వీరులు అందంగా ఉన్నారు, 4 భుజాలతో శంఖచక్ర గదా పద్మాదులు ధరించినటువంటి వాళ్ళు నా మెడకి యమకింకరులు పాశం వేసి ఈడ్చుకుపోబోతూ ఉండగా వచ్చి రక్షించారు. ఆ పద్మపత్ర నేత్రులు, పుణ్యాత్ములు, తేజస్యాలు, ఆనందం కలిగించిన, నా కంటికి ఆనందం కలిగించిన వాళ్ళు ఏమైపోయారు అని ఆయన ఇంకా ఇంకా ఏమేమి ఆలోచిస్తున్నాడో ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తరువాయి కార్యక్రమంలో వచ్చిన. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.